वन्दे शम्भुमुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करम् ओं नमःशिवायै च नमःशिवाय ఓం నమో నారాయణాయ శ్రీమాత శ్రీ మహారాజకి. వేదవ్యాస మహర్షి అంతటి గొప్పవాడు కూడా శివాపచారం చేసి వారణాసి క్షేత్రం నుంచి గెంటి వేయబడ్డాడు అంటే ఇంకా సామాన్యుల సంఖ్య చెప్పేదే ఉంది. అందుకే అనుక్షణం జాగరూకులమై ఉండాలి. మహానుభావుడు కనుక ఆయన కాశీ వియోగ బాధ దిగబరింగుకుంటూ వరుసగా ప్రయాగ క్షేత్రం, జగన్నాథపురి క్షేత్రం, శ్రీకూర్మం దర్శించుకొని సింహాచలేశ్వరుడి అనుగ్రహం పొంది అన్నవరస్వామివారిని చూసి అక్కడి నుంచి పీఠికాపురానికి వచ్చాడు. ఒకప్పుడు పీఠికాపురము, పైఠాపురము, పిఠాపురం అని కూడా అనేవారు. ఈ క్షేత్రంలో ఈశ్వరుడు కుక్కుటేశ్వరుడు అనే పేరుతో ఉంటాడు. అక్కడ ఉన్నటువంటి ఏటిని ఏలేరు అనేవారు. ఇప్పుడు అదే పేరుతో పిలుస్తున్నారేమో తెలియదు, కానీ పురాణంలో మాత్రం ఏలేరు అన్నారు. ఇది సాక్షాత్తు గోదావరి స్వరూపమే. వర్షకాలంలో గంగానదీ జలం ఈ ఏరు రూపంలో ప్రవహించి అందులో స్నానం చేసిన వాళ్ళ పాపాలన్నీ తొలగిస్తూ ఉంటుంది. హేళగా లీలగా పాపాలు తొలగించేటటువంటిది అది ఏలా అని సంస్కృతంలో పిలువబడేది. ఏలా అంటే ఏలక, అదే తెలుగులో ఏలకలు అంటామే, పాయసాల్లో వాటిలో ఘుమఘుమలాడటం కోసం వేసుకునేటటువంటి ఏలకల్ని సంస్కృతంలో ఏల అంటారు. ఆ ఏరు కూడా ఒకప్పుడు మంచి అద్భుతమైన ఏలకల నుంచి వచ్చే సుగంధాన్ని ప్రసాదించేవి, అందుకని దాన్ని ఏల అన్నారు. ఏ పట్టణముమ్రోల ఏలేరు ప్రవహించు పృథివికి ముత్యాల పేరు ఓలే అన్నారు కాశీఖండంలో. పిఠాపురం దగ్గర ఏలేరు ప్రవహిస్తూ ఉంటుంది. అది ఎలా ఉంటుందిట, భూమండలానికి ముత్యాలతో తయారు చేసిన దండని నడుం చుట్టూ పెట్టారా అన్నట్టుగా ఉంటుందిట. భూదేవిని ఒక స్త్రీతో పోల్చారు. పూర్వం ఆడవాళ్ళు ముత్యాలతో తయారు చేసినటువంటి ఒకనొక వడ్డాణం నడుముకి తగిలించుకునేవారు. నడుము చుట్టూ పెట్టిన వడ్డాణం ముత్యాలతో తయారు చేయించుకుంటే ముత్యాల పేరు అంటారన్నమాట. అలాగే ఈ పిఠాపురానికి ఏలేరు ముత్యాల గొలుసు లాంటిదన్నమాట. ఈ ఏలేరులో సంకల్పం చెప్పుకొని మాఘమాసంలోనూ కార్తీక మాసంలోనూ స్నానం చేసినటువంటి వాడు మహాపాపాల నుంచి విముక్తి పొందుతాడు. శాశ్వతంగా గురు సన్నిధానంలోనే ఉండిపోవాలనే కోరిక ఉన్నటువంటి వాడు మాఘ కార్తీక మాసంలో ఈ ఏలేరులో స్నానం చేసేవారు. ఇప్పుడు కూడా పిఠాపురం దగ్గర ఆ ఏరు ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ సంకల్పం చెప్పుకునేటప్పుడు ఏమన్నమాట, కైవల్యం రావాలని కోరుకుంటే కైవల్యం ఏం రాదండోయ్, శ్రీ కైవల్యం అంత తేలిక కాదు. శాశ్వతంగా మోక్షం రావాలి అంటే గురుకటాక్షం ఉండాలి. గురుకటాక్షాన్ని ఏలేరుస్తుంది. అందుకని పూర్వకాలంలో శాశ్వత సద్గురు సన్నిధి ప్రాప్త్యర్థం పవిత్ర స్నానం అఘమరక్షణ స్నానం అహంకరిష్యే అని సంకల్పం చెప్పుకొని ఆ ఎట్లో స్నానం చేసేవారు. ఎప్పుడెప్పుడు కార్తీక మాసంలో కానీ మాఘమాసంలో కానీ ఈ రెండు మాసాల్లో ఏ మాసంలో అయినా అక్కడ భక్తితో స్నానం చేస్తే మాత్రం వాడు శాశ్వతంగా గురు సన్నిధిలో ఉండగలుగుతాడు. నేను చెప్పేది నమ్మకంతో ఉన్నవాడికి, అవిశ్వాసంతో ఉండేవాడికి దేనివల్లైనా ప్రయోజనం ఉండదు కదా. శాశ్వతమైనటువంటి నమ్మకంతో స్నానం చేసినటువంటి వాడికి గురు సన్నిధి లభిస్తుంది, గురు సన్నిధి వల్ల కైవల్యం లభిస్తుంది. ఈ పీఠికాపురంలో ఈశ్వరుడు కుక్కుటేశ్వరుడు అనే పేరుతో ఉంటాడు. ఇప్పటికి కూడా లింగానికి అటు ఇటు కోడి రెక్కల్లా కనపడతాయంటే చూస్తూ ఉంటాయి. అదే విధానం, ఏం పెద్ద మార్పు ఉండదు. ఎన్ని యుగాలు గడిచినా శివలింగంలో భౌగోళికమైన మార్పులు వచ్చాయేమో కానీ లింగంలో మాత్రం మార్పులు రావు. భూలోకంలో 360 మూర్తి భేదాలతో అక్కడ దేవతలు తిరుగుతూ ఉంటారు. దేవతలకి ఆ పిఠాపురం అంటే చాలా ఇష్టంట. అందుకని వాడు వెంటనే ఏం చేస్తానమాట, 360 రూపాయలు ధరించి ఆ ప్రాంతంలో తిరుగుతూ ఉంటారు. ఈ రూపాల్లో తిరిగి ఈశ్వరుణ్ణి తరచుగా అభిషేకం చేస్తూ ఉంటారు. అభిషేక జలాన్ని తీర్థంగా తీసుకుంటారు. ఇందాక ఎవరో ఒక పెద్ద ఆయన కాశీలో అభిషేకం చేసిన తర్వాత పూజ చేశాక ఈ ద్రవ్యాలని గంగలో కలుపుతూ ఉన్నారే, ఆ ద్రవ్యాలన్నీ కలపరు, కలిపితే కొంపలు మునిగిపోతాయి. ఇప్పుడు అమ్మవారి కుంకంతో పూజ చేసి దేవుళ్ళు గంగలో కలుపుతారా? అభిషేక జలం మాత్రమే కలుపుతారు. శివుడికి అభిషేకం చేసేటప్పుడు ఎన్నో ద్రవ్యాలు వాడినా అందులో ఒక జలంతో చేసిన అభిషేకం ఉందే, ఆ జలం కొద్దిగా తీర్థం తీసుకుని మిగతాది గంగలో కలపాలి, ఇది శాస్త్రం. అక్కడ ద్రవ్యం అంటే అది మాత్రమే. కుంకంతో పూజ చేశాక అది ఎప్పుడు కలపకూడసమా, కుంకుమ పసుపు ఎక్కువగా నదులలో కలిపితే నదులు కాలుష్యం చెందుతాయి, అప్పుడు అందులో ఉన్న జలచరాలకి ప్రమాదం వస్తుంది. ఇప్పుడు ఎవడు పడితే వాడు, ఏది పడితే అది నదుల్లో కలిపేస్తున్నారు. ఈ మధ్యన విఘ్నేశ్వరుడి విగ్రహాలు చాలా వరకు మట్టితో చేయడం మానేశారు కదా, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేటటువంటి దాంతో తయారు చేస్తున్నారు. ఇవి పట్టుకెళ్ళి గంగలో కలిపేస్తే ఏమైపోతుంది గంగ? రోజు బస్తాలకు బస్తాలు ఆకులు, లేకపోతే ప్లాస్టిక్ డబ్బాలు, ఇళ్లల్లో మిగిలిపోయిన పటాలు, పటాలు కూడా ఆ గాజు ముక్కలతో సైతంగా ఇవన్నీ పట్టుకెళ్ళి గంగలో నిమజ్జనం చేస్తే అది గంగేనా? అప్పుడు ఆ గంగ శపిస్తుంది మనల్ని. అందులో కేవలం జలము కలపాలి, కొన్ని పదార్థాలు కలపచ్చు, కొన్ని కలపకూడదు, అనవసరమైన వాటిని గంగలో కలపకూడదు. దేవతలు ఏం చేస్తారు, కుక్కుటేశ్వరుణ్ణి అభిషేకించి ఆ అభిషేక జలాన్ని అక్కడున్న ఏలేట్లో కలిపి దాన్ని కొంత తీర్థం తీసుకుంటారు. తీసుకుంటే వాళ్ళకు కూడా మోక్షం వస్తుందండి. ఎవరూ పట్టించుకోకుండా ఉన్న విశేషం ఏంటంటే తెలుసా, స్వర్గానికి వెడితే ఇంక వాడికి జన్మ ఉండదేమో అనని లేకపోతే కైవల్యం వస్తుందని భ్రమ ఉంది చాలామందికి. స్వర్గము శాశ్వతము కాదు. ఈ భూమండలంలో కలియుగం అంతమయ్యే ముందు ఏకధాటిన 100 సంవత్సరముల పాటు నిప్పుల వర్షం కురుస్తుంది. సూర్యభగవానుడు 7 రూపాల్లో, 12 మూర్తులు ఉంటాయి కదా సూర్యుడికి, ఎన్నుంటాయి, ద్వాదశాదిత్యులు అంటాం, అందులో 7 మూర్తులలో 7 రకాలైన కిరణాలు వస్తాయి. ఈ కిరణములు ఈ భూమిలో ఉండే నీరంతా పీల్చేస్తాయి. మిగతా 5 సూర్యులు లోకాలని, తక్కిన లోకాలు రక్షిస్తారు. అందులో ఈ 12 సూర్యుల్లో 7 సూర్యులు మాత్రమే ఆకాశంలో నిలబడి 7 రకాలైన కిరణములను భూమి మీదకి విడిచిపెడతారు. ఆ కిరణములు ఏం చేస్తాయన్నమాట, తాపం పెంచుతాయి. ఆ తాపం ఎలా ఉంటుందంటే ఏ కాలం ఏదో కూడా తెలియదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది శరదృతువ, శరత్కాలంలో బయట వాతావరణం ఎలా ఉన్నది, ఎండలు మండిపోతున్నాయి, చెమటలు కారిపోతున్నాయి, మంచినీళ్ళు ఉండవు, హడిలిపోతున్నావు, ఎప్పుడు వర్షం కురుస్తుందో తెలియదు, ఎప్పుడు వేడి ఉంటుందో తెలియదు. 2 కాలాలు, వేసవి మండు వేసవి తప్ప మరొకటి లేదు. తెలుగులో చెప్పాలంటే వేసవి మండు వేసవి, అదే ఇంగ్లీష్లో సమ్మర్ సూపర్ సమ్మర్, 2. దీనికి గల కారణం ఈ దరిద్రపు మతాలు 2. ఇవి పెరిగిపోయినప్పుడు భూమి అంతా తాపం పెరిగిపోతుంది, అన్నీ కల్తీలు అయిపోతాయి, భగవంతునికి సంబంధించిన వస్తువులు కల్తీ అయిపోతాయి, ఎవడు ఎవడిని నమ్మలేని దుస్థితిలో పడిపోతారు. అటువంటి కాలంలో ఇదే ఇలా ఉందంటే, ఏది ఇంకా కలియుగం ప్రథమ పాదంలో ఇలా ఉందంటే 4వ పాదంలో ఎలా ఉంటుంది అంటే, ఇందాక చెప్పినట్టుగా 7 సూర్యులు వచ్చి తమ కిరణాలతో ఈ భూమిని బాగా చుట్టుముట్టి ఎండగట్టేస్తారు. భూగర్భ జలమే ఉండదు. 7 సముద్రాలలో నీరు ఆవిరైపోతుంది, నదులన్నీ ఎండిపోతాయి. ఆ తర్వాత మళ్ళీ ఏమవుతుందన్నమాట, భూమి క్రమక్రమంగా చెట్లు చేమలు మసైపోగా ఈ కిరణములు కిందకి దిగిపోతాయి. సంవర్తుడు అని ఒక అగ్ని ఉంటాడు, సంవర్తాగ్ని అని నిరంతరం మీరు వింటూనే ఉన్నారు, ఇది నమక చెమకాలు చదివేటప్పుడు శివుడి యొక్క ధ్యాన శ్లోకాల్లో. అందులో సంవర్తక లేక సంవర్త ఈ 2 పేర్లు ఒకటే. ఈ సంవర్తకుడు అనే అగ్ని సూర్యుడితో కాటు చేరి తన కిరణములతో భూమి అట్టడుక్కెళ్ళి అడుగున భూమి కింద 6 లోకాలు ఉంటాయి భూమితో కలిపి, పైనేమో 7 లోకాలు ఉంటాయి. ఒక్క బ్రహ్మలోకం తప్ప మిగతా లోకాల్లో ఉన్నటువంటి మొత్తం నీరంతా శుభ్రంగా తాగి పాతాళలోకంలో ఉన్న నాగుల్ని కాల్చేస్తాడు ముందు. పాతాళంలో ఒక్క పాము కూడా మిగలదు, మిగిలేవాళ్ళు చిరజీవులైన వాసుకి ఆదిశేషుడు, తక్కిన వాళ్ళంతా కాలిబూడిదైపోతారు. మొత్తం ఈ అడుగునున్నటువంటి పాతాళలోకవాసులు రాక్షసులు అయితేనేమి, పైనున్న దేవతలు, ఇందాక చెప్పిన స్వర్గం, యక్షులు, గంధర్వులు, కిన్నరులు, పన్నగులు, చారణులు, అసురులు, విద్యాధరులు, ఈ భూలోకంలో ఉన్న మనలాంటి ప్రాణులు, సమస్త ప్రాణులు క్రమంగా ఎండి కాలి బూడిదైపోతాయి. అలా అలాగా విభూతి ఎగిరినట్టు ఎగిరిపోతాయి. ఇంకేముండదు అప్పుడు. అప్పుడు భయంకరమైన మేఘాలు ఆకాశాన్ని అలుముకుని వర్షం కురిపించడం మొదలెడతాయి. ఇంకా దాంతో జగత్తంతా ప్రళయంలో కలిసిపోతుంది. కాబట్టి దేవతలకు కూడా మోక్షం లేదండోయ్, దేవతలు కూడా చచ్చిపోవలసిందే. కాకపోతే మనమేమో 50 ఏళ్ళు, 100 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు బతుకుతున్నాం. దేవతలు ఎక్కువ కాలం బతుకుతారు. కలియుగాంతం వరకు బతికే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఇంద్రాది దేవతలు. పుణ్యం చేసుకుని స్వర్గానికి వెళ్ళిన వాళ్ళు ఆ పుణ్యం క్షీణించేదాకా మాత్రమే స్వర్గంలో ఉండి, పుణ్యం క్షీణించిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి భూలోకంలో పడతారు. మానవులు కూడా స్వర్గానికి వెళ్తారు. మానవులు స్వర్గానికి వెళ్ళినప్పుడు ఏమవుతున్నమాట, ఉదాహరణకు ఒక ఆయన ఎవరో పదే పదే కాశీ వెళ్ళాడు, లేదా ప్రణవపీఠంలోనే ఉన్నాడు, ఆయన ఎంతో పుణ్యం చేశాడు అనుకుందాం. ఈ పుణ్యం వల్ల ఏమవుతుంది, ఇప్పుడు వీళ్ళంతా పారాయణ చేస్తున్నారు, కొంతమంది ఇక్కడ పూజలు చేసుకుంటున్నారు, ఈ పుణ్యం వల్ల స్వర్గానికి వెళ్తారు. ఈ పుణ్యం ఎంతకాలం ఉంటే అంతకాలం మాత్రమే స్వర్గంలో ఉండి మళ్ళీ పుణ్యం క్షీణించగానే భూలోకంలో పుడతారు. కాకపోతే పుణ్యం చేశారు కనుక మానవ లోకంలో మానవులయ్యే పుడతారు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. ఇలా ఎప్పుడూ పుట్టడం చావడమేనా? దీనివల్ల ఏం ఉపయోగం? శాశ్వత కైవల్యం పొందాలనే కోరిక ఉందిగా మనకి. అందుకని ఏం చేయాలన్నమాట, ఇక మనం పుట్టకూడదనే కోరికతో దేవతలంతటి వాళ్ళు కుక్కుటేశ్వరుని అభిషేకించి ఆ జలం తీర్థంగా తీసుకుని మిగతాది ఆ 7 ఎట్లో కలుపుతున్నారన్నమాట. అది దేవతలు చేసే పని. దేవతలు కూడా మోక్షం పొందడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు మనమేం చేయాలి? మనం కూడా దేవతల మార్గంలో లాగే అప్పుడప్పుడు ఈశ్వరుడికి అభిషేకం చేసి ఈ జలాన్ని గంగలో కలపాలి. ఆ కలిపే ముందు అందులో కొంత ఏం చేయాలి, తీర్థంగా తీసుకోవాలి. దానివల్ల ఏమవుతుంది, గురుకటాక్షం కలుగుతుంది. గురుకటాక్షం కలిగితే కైవల్యం కలుగుతుంది. అందుకని 360 రూపాయల్లో దేవతలు కూడా మోక్షం కోసం అక్కడికి వస్తూ ఉంటారు. ఆ పట్టణంలో కుంతీదేవికి మేనల్లుడై వెలసి ఆవిడని అనుగ్రహించి ఆవిడ కోరిక తీరుస్తూ కుంతీ మాధవుడు అనే పేరుతో శ్రీమన్నారాయణుడు కొలువై ఉన్నాడు. ఎంత విచిత్రం అంటే కుంతీదేవి కూడా తీర్థయాత్రలు చేస్తూ అక్కడికి వచ్చింది. ఆవిడ కోరిక మీద అక్కడ ప్రత్యక్షమయ్యాడు మాధవుడు. నా పేరు మీదుగా కలియుగాంతం వరకు ఇక్కడ ఉండు అంటే పంచమాధవుల్లో నేను ఒకండి అవుతానమ్మా, నీ పేరు జగత్తంతా వినబడేలా చేస్తాను అని వరం ఇచ్చాడు ఆవిడికి. అందుకే పొద్దుట చెప్పే కదా మీకు, బిందు మాధవుడు, వేణీ మాధవుడు, సుందర మాధవుడు, సేతు మాధవుడు, కుంతీ మాధవుడు. కొంతమంది సుందర మాధవుడి బదులుగా ఏమన్నారు, లీలామాధవుడు అని కూడా అంటారు. కానీ ఉత్తర భారత వాళ్ళ లీలామాధవుడు అనే పదం వాడరు, సుందర మాధవుడు అని అంటాను. ఇంచుమించుగా అందరూ అదే వాడతారు. సరే, పేర్లకి ఏముందండి, ఓ పేసారు అటు ఇటు మారిన మొత్తం మీద మాధవులు 5 వాళ్ళల్లో మిగతా వాళ్ళు ఎలా ఉన్నా కుంతీమాధవుడు కుంతీమాధవుడే. కుంతీదేవికి వరం ఇచ్చిన వాడు ఆయన. ఈ క్షేత్రానికి వెళ్ళి కుంతీమాధవుడిని దర్శనం చేసుకుంటే కుంతీదేవిని అనుగ్రహించినట్టే నారాయణుడు అనుగ్రహిస్తాడు. ఈ పీఠంలో కూడా, పీఠికాపురంలో కూడా కాలభైరవుడు ఉన్నాడు, దిగంబరుడై ఉంటాడు. ఆయన కూడా ప్రళయకాలంలో మనం భయంకర దుర్మరణం పొందకుండా రక్షిస్తాడు. ప్రళయకాలంలో వచ్చే మరణం చాలా భీకరం ఉండో, ఆ మరణాన్ని మీరు తట్టుకోలేరు. దాన్ని తలుచుకుంటేనే వణుకు వచ్చేస్తున్నాడు. ప్రళయకాలం అంటేనే అది ఒక వణుకన్నారు. ఎందుకంటే ఇందాక మీకు చెప్పానే, ఏది 7 సూర్యులు అగ్నిజ్వాలల వంటి కిరణాలతో భూమిని అంతా ఎండగడతారని. ఆ మాట మామూలు పురాణాల్లో చెప్పడం కాదు, భారతంలో అరణ్య పర్వంలో మార్కండేయుడు చెప్పాడు. ఎవరు చెప్పారు? మార్కండేయుడు అరణ్య పర్వంలో చెప్పాడు. అటువంటి కాలంలో నేను ఒక్కడే బతికున్నాను అన్నాడు ఆయన. కారణం, ఈశ్వరానుగ్రహం పొందటం వల్ల. కాశీ వెళ్ళి అక్కడ మార్కండేయుడు శివుణ్ణి పూజించి తన పేరు మీదుగా మార్కండేయేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించి ఆయన అనుగ్రహం పొంది పరమచిరజీవి అయ్యాడు. ప్రళయకాలంలో మర్రాకు మీద కూర్చున్న కృష్ణుడిని చూడగలిగాడు. అందువల్ల మనం కూడా శివభక్తి ఏర్పాటు చేసుకుంటే, చేయవలసిన పనులు చేస్తే ప్రళయకాలంలో దుర్మరణం పొందాం. అలా ప్రళయకాలంలో దుర్మరణం పొందకుండా ఉండాలంటే ఈ కాలభైరవ అనుగ్రహం ఉండాలి. మీకు అనుమానం రావచ్చు, ఏమండి ఇంకెంతకాలం ఉంటాం? ఈ మధ్యన ఒక ఆయన వెళ్ళండి పీఠానికి దగ్గరలో ఉండరా బాబు అంటే, ఆమె ఎంతకాలం ఉంటాడు, మొగుడు పెళ్ళాలి ఇద్దరం కదా, ఏ పాడు సత్రంలో ఉంటే ఏమవుతుందని. నువ్వు పాడు సత్రంలో ఉన్నావా, సత్రంపాడులో ఉన్నావా, లేకపోతే పట్లూరులో ఉన్నావా, ఏలూరులో ఉన్నావా, ఇంకో చోటని కాదు, ఇవాళ ఈ 30 ఏళ్ల తర్వాత 25 ఏళ్ల తర్వాత వెళ్ళిపోతారు, మళ్ళీ పుడతావు కదా కర్మ. మనమేమి మనం చేసే ఈ పుణ్య కార్యక్రమాలు శాశ్వత కైవల్యం అప్పుడే ఇవ్వవు. మహానుభావులైన ఋషులకే దిక్కు లేదు. అగస్త్యుడు లాంటి వాడు మళ్ళీ పుట్టబోతున్నాడా లేదా? అగస్త్యుడు రాబోయే కాలంలో వ్యాసుడిగా పుడతాడు, మరొక కాలంలో ద్రౌణిర్ వ్యాసో భవిష్యతి. ఇవన్నీ దేవీ భాగవతము భాగవతము లేక స్కాందపురాణం చెబుతున్నాయి. వాళ్ళకే జన్మ వస్తుంది, కాకపోతే వాడు మహానుభావులు కనుక ఏ వ్యాసుడిగానో పుడతారు. నీరు పెట్టువాడి సంగతి ఏమిటి? ఇవాళ మనకు ఆకలేస్తే తట్టుకోలేము, కాస్త కాఫీ తాగకపోతే ఉండలేము. అనుక్షణం సుఖభోగాలతో అల్లాడిపోతున్న మనకి ఏ జన్మ వస్తుందో తెలియదు. పైగా చచ్చేటప్పుడు ఏ నోట బట్టి ఏ మాట వస్తుందో తెలియదు. అదొకటి. ఈ పోయే ముందు మన బుద్ధి ఎలా ఉంటుందో తెలియదు కదా. ఆ సమయంలో అలా అలా పోతూ అయ్యయ్యో ఏదో ఇల్లో 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 అనుకున్నాడు అనుకోండి, ఆ ఇల్లు దగ్గర మళ్ళీ కుక్క అయి పడతాం. లేదా అయ్యయ్యో ఈ పూటేమో పులిహార పెడతారనుకున్నాం, ఇవాళ పులిహార పెడతారనుకున్నాం, నా కర్మగాలి పులిహార అందరూ తినేసినట్టున్నారు అయిపోయింది అనుకుని పులిహార దలుచుకుంటే వచ్చే దానిలో పులిహార తయారు చేసేవాడిగా పుట్టచ్చు. ఏదైనా ఏది పుట్టే తప్పు నేను అంటల్లా చెప్పలేము. కాబట్టి కైవల్యం అంత తేలిక కాదు. మళ్ళీ జన్మెత్తిన తర్వాత మళ్ళీ జన్మెత్తుతూ ఉంటాం, చస్తూ ఉంటాం, మళ్ళీ చస్తూ ఉంటాం. చివరికి ప్రళయకాలంలో మనం ఒకవేళ ఇక్కడ పుట్టకపోయినా ఇంకో చోటనే పుడతా ఉండే. ఏమంటే కొంచెం అందరూ జాగ్రత్తగా వెళ్ళింది ఏమిటో తెలుసా? ప్రళయకాలంలో భూమి మీద ఉన్నవాడికే కాదు దుర్మరణం. యమలోకంలో ఉండొచ్చు వాడు, పాపం చేసి యమలోకంలో ఉండొచ్చు, లేదా స్వర్గంలో ఉండొచ్చు, పాతాళంలో ఉండొచ్చు, ఇంకే లోకంలో అయినా ఉండవచ్చు. మొత్తం మీద ఏదో లోకంలో ఉంటాడు కదా. ఒక వ్యక్తి మహాపాపి, వాడు ప్రళయకాల సమయంలో యమలోకంలో శిక్షణ అనుభవిస్తున్నాడు. ఆ యమలోకం కూడా నాశనం అయిపోతుంది కదా, ప్రళయంలో అది పోతుంది. అవునా? అక్కడున్న దుర్మరణమే, భూమి మీద ఉన్న దుర్మరణమే. ఎక్సెప్ట్ కైలాస వైకుంఠములు బ్రహ్మలోకము, అవి దుర్మరణం ఇవ్వవు. బ్రహ్మలోకంలో ఉన్నవాడు కూడా మరణిస్తాడు కానీ దుర్మరణం పాలుగాడు, వాడు బ్రహ్మలో కలిసిపోతాడు. కానీ కైలాస వైకుంఠాలకు నాశనం లేదని సుస్పష్టంగా భాగవతం చెబుతోంది, శివపురాణం చెబుతున్నది, దేవీ భాగవతం చెబుతున్నది. ఎందుకంటే ఇవి మణిద్వీపానికి మూలస్తంభాలు లాంటివి, వీటికి నాశనం ఉండదు. కాబట్టి ఎక్కడున్నా దుర్మరణం తప్పదు. అలాంటి దుర్మరణం మనకి ప్రళయకాలంలో రాకుండా ఉండాలని ఉందా లేదా? ఏమండి, ప్రళయకాలంలో మేము సుఖంగా పోవాలనుకుంటున్నాం, మాకు ఉత్తమ జన్మ కావాలనుకున్నవాడు ఇదిగో దిగంబర రూపంలో ఉన్న పీఠికాపురంలో ఉన్న కాలభైరవుడికి నమస్కారం చెయ్యాలి. అక్కడికి వెళ్ళి కాలభైరవ స్తోత్రం చేసుకోవాలి. వ్యాసుడు అది కూడా చేశాడు. ఇవన్నీ వ్యాసుడు చేసినవి. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వ్యాసుడు కాశీ నుంచి వచ్చి ఇవన్నీ చూసుకుంటూ ఎక్కడ ఏం చేయాలో చేశాడు ఆయన. అక్కడ ఉన్న కొబ్బరి బొండాలను నీళ్లతో అభిషేకం చేశాడు శివుడికి. కొబ్బరి బొండ నీళ్ళు, కొబ్బరికాయ పగలు కొడితే వచ్చే నీరు కంటే బొండంలోంచి తీసే నీరు కొంచెం మధురంగా ఉంటుంది. కొబ్బరికాయలో నీరు ఎలా ఉంటుందో చెప్పలేము. బొండం కొట్టుకు తాగుతూ ఉంటారుగా మన వాళ్ళు. ఆ బొండాలలో నీళ్లతో అభిషేకం చేసి ఆ అభిషేక జలాన్ని తీర్థంగా తీసుకున్నాడు. ఆ పిఠాపురం వైభవం ఆయనకి బ్రహ్మానందం కలిగించింది. ఆ హాయ్, ఎంత అద్భుతంగా ఉన్నది ఇది, భూలోకంలో మరొక స్వర్గం అన్నట్టుగా ఉన్నది. పనస చెట్లు ఒక చోట ఉన్నాయట, ఘుమఘుమలాడిపోతున్నాయి. రాజనాలు అనే పేరుతోటి ఒక ప్రత్యేకమైన వరి ఉంటుంది, ఆ వరి కూడా అక్కడ పండుతోంది. ఆరగ్వతము రేలుపూలు అనమాట, అవి చాలా అద్భుతంగా పసుపు రంగులో ఉంటాయి. అటువంటి పువ్వులు అక్కడ కనబడ్డాయి. పెసలు, కందులు మొదలైన ధాన్యాలు అన్నీ ఉన్నాయి. అసలు అక్కడ బాగా కందులు పండించిన వారే కందులు వారు అయ్యేవారు కూడా చెప్పలేము. ఎంతోమందికి దాన ధర్మాలు చేస్తున్నటువంటి వాళ్ళు, భోజనాలు పెడుతున్నటువంటి వాళ్ళు. ఆ ప్రాంతాన్ని చూసి ఆయన అనుకున్నాడు అనమాట, ఓహో గోదావరి ప్రభావంతో ఈ ప్రాంతంలో కరువు లేదు అనుకున్నాడు ఆయన. కేదార కుంభకోణార్క స్థానాల కంటే కూడా పుణ్యక్షేత్రం ఇది అనిపించింది ఆయనకి. నానా సమృద్ధి సంపన్నం విఖ్యాతం క్షేత్రముత్తమం కేదార కుంభకోణాది పుణ్యక్షేత్ర సమం మహత్ అన్నారు పిఠాపురాన్ని. ఇది సంస్కృతంలో అధ్యాయం 3లో శ్లోకం 11లో. ఈ పిఠాపుర క్షేత్రం ఎలా ఉన్నది? పరమ పుణ్యక్షేత్రం, అనేక సంపదలకి నిలయం, పంటలకి నిలయం, జలాలకి నిలయం, మంచి భవనాలు ఉన్నాయి అక్కడ. కేదారము, కుంభకోణము, కోణార్కము ఇటువంటి పుణ్యక్షేత్రములకి సాటి వస్తోంది తప్ప ఏమాత్రం తగ్గదు. అంత గొప్పది అటువంటి దివ్యక్షేత్రం. అందుకే ఆయన అక్కడికి రాగానే పులకించిపోయాడు. అక్కడ అమ్మవారు పురుహూతిక అని పిలువబడుతుంది. ఒకప్పుడు ఇంద్రుడు అంతటి వాడు బ్రహ్మహత్యా పాపాన్ని తొలగించుకోవటానికి అమ్మని పూజించాడు. అక్కడ అమ్మవారి దేవల్లే ఆయనకి హత్యాపాపం తొలగింది. అందుకే పురుహూతుని చేత పూజింపబడిన అమ్మ పురుహూతిక అని పిలువబడింది. ఈ పురుహూతికాదేవి యొక్క అనుగ్రహం ఉంటే బ్రహ్మహత్యాది మహాపాపాలు తొలగిపోతాయి. భువనసారం పీఠికాపురం చూచి చూచి తిలకించి పులకించిపోయాడు ఆయన. ఇక్కడ ఇంకో అదృష్టం ఉందండి. ఈ పిఠాపురానికి సమీపంలోనే కుమారస్వామి ఆలయం ఒకటి ఉన్నది కొత్తపేటని దగ్గర. కొత్తపేట ఉంది కదా తెలుసుగా మీకు, పిఠాపురానికి దగ్గర కొత్తపేట, తూర్పుగోదావరిలో కొత్తపేట. ఆ కుమారస్వామి ఆలయంలో ఒక అమ్మవారు ఉంటుంది. ఈ అమ్మవారికి నాలుగు చేతులు ఉంటాయి. ఈ నాలుగు చేతుల్లో ఒక చేతిలో బంగారంతో తయారు చేసిన తేనె పాత్ర ఉంటుంది. మరో దాంట్లో మాదీఫలం ఉంటుంది. మాదీఫలాన్ని మాతులుంగము అంటాం సంస్కృతంలో, అది తెలుగులో మాదీఫలం. తెలుగు కాదు, మాదీఫలం కూడా సంస్కృతం అనుకోండి. అసలు ఈ ఫలశబ్దంతో కూడిన అన్నీ కూడా సంస్కృతం, తెలుగులో పండు అనాలి. మాతులుంగమన్నా మాదీఫలం అన్నా అదే. దాని రసాయనాన్ని ఇప్పటికి కూడా వికారం తగ్గడానికి వాడుతుంటారు. మాదీఫల రసాయనం అని ఈ మధ్యన తాగుతుంటారే, పైత్యం తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఈ మధ్యన చాలామందికి పైత్యం ఎక్కువైపోయింది కదా, ఎలాగో మాయదారి పైత్యాలు. ఈ ఉన్న పైత్యాలు తగ్గాలంటే ఇది తాగాలి. చిత్రం ఏంటంటే ఆ తల్లి అనుగ్రహం ఇస్తుంది కనుక, రోగం తగ్గిస్తుంది కనుక, ఒక చేతిలో బంగారంతో తయారు చేసిన తేనె పాత్ర, మరో చేతిలో మాదీఫలం, ఇంకో చేతిలో డాలు, ఇంకో దాంట్లో ఇనపదండం ధరించి ఉంటుంది. ఆవిడ పీఠికాంబ. పీఠికాంబ అంటే పిఠాపురంలో ఉన్న పురుహూతికాసుమ, కొత్తపేటలో ఉన్న పీఠికాంబ. ఈవిడ విష్ణుపత్ని. చిత్రమైన ఈ రూపంతో దారిద్ర్యం తొలగిస్తుంది. చేతిలో ఉన్న ఇనపదండం పట్టుకున్న ఆవిడకి నమస్కారం చేస్తే ఇనపదండంతో శనైశ్వరుడి నెత్తిమీద దెబ్బగొట్టి, ఓరి నాయన శనైశ్వర, వీడు నా భక్తుడు, వీడు నాకు నమస్కరించాడు, ఏలినాటి శని దోషం లేకుండా చెయ్యి, సంపదలు ఇయ్యి అంటుంది ఆవిడ. అంత గొప్పది. అందువల్ల తప్పనిసరిగా ఈ పిఠాపురానికి దగ్గరలో ఉన్న కొత్తపేట కూడా వెళ్ళాలట. ఆ రోజుల్లో మేము ఎన్ని తిరిగామండి, కొత్తపేట, మండపేట, అన్ని చోట్ల అవధానాలు చేసాం. బో రకరకాల దత్తపదులు కూడా ఎదుర్కొన్నాం, అదొక కాలం. అందులో ఇప్పటికి కూడా చిన్న పల్లెటూరు ఉందండి అక్కడ. అక్కడ మాకు పుల్లారెడ్డి గారు ఉన్నారు, మంచి పరమభక్తుడు. వాళ్ళ అమ్మాయి ఇప్పుడేమో ప్రస్తుతం కెనడా వెళ్ళింది మొన్న మధ్యనే. ఆ కుటుంబం నిరంతరం గురువుగారికి సేవ చేస్తూనే ఉంటారు. వాళ్ళ ధర్మాన్ని ఆ చుట్టుపక్కల ఊళ్ళు చాలా చూపించేశారు ఆయన పుల్లారెడ్డి గారు. ఇక అంతా ఎంత భక్తి కదనమాట. వాళ్ళ పెద్దల్లుడు, పెద్దమ్మాయి భక్తులు, తర్వాత చిన్నమ్మాయి, చిన్నమ్మాయి అల్లుడు అంతా భక్తులు అయ్యారు. కానీ కుటుంబం చాలా గొప్ప భక్తి కలిగినటువంటి వాళ్ళు. వాళ్ళు కొత్తపేట పిఠాపురాన్ని, అక్కడ ఉన్నటువంటి కొత్తపేటలో ఉన్న పీఠికాంబా దర్శనం వారి వల్లే చేసుకున్నాను. అప్పుడు చూసి ఆనందం కలిగిందనమాట. ఓహో, భీమఖండంలో చెప్పబడిన వాళ్ళు వీళ్ళే అన్నమాట అని. ఇక ఇక్కడి నుంచి ఏం చేశాడు ఈయన మహానుభావుడు, వేదవ్యాస మహర్షి? అక్కడున్న దేవతలందరినీ దర్శనం చేసుకుంటూ హుంకారిణి, పీఠాంబికా లక్ష్మి, హేలాసాని మొదలైన దేవతలన్నీ చూసుకుంటూ కుమారారామని చేరాడు. ఆ కుమారారామాన్ని ఇప్పుడు సామర్లకోట అని పిలుస్తున్నారు మీరంతా, కానీ అసలు పేరు కుమారారామము. పూర్వం కుమారస్వామి వారు ఈశ్వరుడి మీద భక్తితో అక్కడ ఆ లింగాన్ని ప్రతిష్ఠించాడు. దీనికి ఒక చిన్న కారణం ఉన్నది. ఎంత గొప్పవాళ్ళకైనా కొన్ని కొన్ని లక్షణాలు పోవు. ఒకప్పుడు విఘ్నేశ్వరుడికి కుమారస్వామికి మధ్యలో నేనే గాణాధిపత్యం పొందాలి అంటే నేనే గాణాధిపత్యం పొందాలని ఒక తగాదా వచ్చింది. గణపతి ఏమో నాకిమ్మన్నాడు, ఏది విఘ్న గణాలకు ఆధిపత్యం కాదు, నాకే ఇవ్వాలన్నాడు కుమారుడు. నేను వీరుణ్ణి, నాకు మయూర వాహనం ఉంది, చెంగు ఎగిరిపోతాను, ఆరు ముఖాలున్నాయి, కాబట్టి షణ్ముఖుణ్ణి, నాకే ఇవ్వాలి ఆధిపత్యం అంటే గణపతి ఏమో నేనే ఆదిపూజ్యుణ్ణి అని ఈయనన్నాడు. అప్పుడు శివుడు ఏం చేశాడు, మూడు సార్లు భూమండలం చుట్టూ ప్రదక్షిణం చేసి ముందుగా వచ్చిన వారికి గాణాధిపత్యం ఇస్తానన్నాడు. దాంతో కుమారుడు ఏం చేశాడు, డామ్ అంటూ జామ్ అంటూ మయూర వాహనం మీద ఎగిరిపోయాడు ఆయన. గణపతి స్వామి వారు తల్లిదండ్రులకి ప్రదక్షిణ చేశాడు. తల్లిదండ్రుల ప్రదక్షిణ భూప్రదక్షిణతో సమానం. కాబట్టి నాయనలారా, ఎవరైనా తండ్రి మీద కోపగిస్తే కోపగించకండి. కొంతమందికి ఎందుకో తండ్రి అంటే పడదు, కొంతమందికి తల్లి అంటే పడదు, కొంతమంది తల్లిదండ్రులు పూజించి పెళ్ళాన్ని కొడతారు. ఎన్ని గొడవలు ఈ కలియుగంలో. అన్నిటినీ సమానంగా వేరీజు చేసుకున్నవాడు జాతకుడు అవుతాడు. మన కోసం ఓ గొప్ప సందేశం ఇచ్చాడండో ఈ గణపతి. తీర్థయాత్రలకు తిరగక్కర్లేదు, తీర్థయాత్రలు తిరగలేని వారు, వేగంగా వెళ్ళలేని వారు, విమానములు ఎక్కలేనటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళు తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేస్తే భూమండల ప్రదక్షిణ ఫలితం పొందుతారు. అందరికీ డబ్బులుంటాయా? కాశీ వెళ్ళలేక, గయ వెళ్ళలేక, క్షేత్రాలకు వెళ్ళలేక, ధనం లేక బాధపడుతున్నటువంటి వాళ్ళు, అందున రకరకాల ఉద్యోగాలు చేస్తూ సెలవులు పెట్టలేక బాధపడుతున్నటువంటి వాళ్ళు తల్లిదండ్రులను కూర్చోబెట్టి వాళ్ళ చుట్టూ భక్తితో ప్రదక్షిణ చేస్తే ఇదిగో తీర్థయాత్రలు చేసిన ఫలితం వస్తుంది, భూమండల ప్రదక్షిణ వస్తుంది. కాకపోతే ఆ తల్లిదండ్రులు అంతో ఎంతో భక్తి కలిగిన వాళ్ళు ఉండాలి. మీ తల్లిదండ్రులు పొరపాటున దిక్కుమాలిన మతాలు ఉంచుకున్నారా, వాళ్ళ చుట్టూ ప్రదక్షిణ చేస్తే భూమండలం చుట్టూ ప్రదక్షిణ చేసింది రాదు, బురదగుండలో ప్రదక్షిణ చేసిన ఫలితం వస్తుంది. మన ధర్మంలో ఉన్నంతవరకే వాళ్ళ వల్ల మీకు ప్రదక్షిణ ఫలితం ఉంటుంది. కాబట్టి చక్క అలా బొట్టు పెట్టుకున్న పుణ్యాత్ముడు ఉన్నాడు అనుకోండి, ఆయనకి ప్రదక్షిణ చేశారనుకోండి, వాళ్ళ పిల్లలు గ్యారంటీగా భూమండలం చుట్టూ ప్రదక్షిణ చేసిన మహాఫలితం పొందుతారు. అందుకే గణపతి తల్లిదండ్రులకి ప్రదక్షిణ చేశాడు, దానితో ఆయనకి గాణాధిపత్యం వచ్చేసింది. అప్పుడు కుమారుడికి కోపం వచ్చింది. ఆయన మొత్తం ప్రదక్షిణంతా చేసి వచ్చేసరికి గణపతికి పట్టాభిషేకము చేశారు, సిద్ధి బుద్ధుల్నిచ్చి పెళ్లి కూడా చేశారు. అందుకని ఆయన ఏమన్నాడు, నన్నేమో తీర్థయాత్రలకి పంపి నేను అలా వెళ్ళగానే అన్నగారికి పట్టాభిషేకం చేస్తారా, కళ్యాణం చేస్తారా, అమ్మా నాన్న నేను అలిగాను అని వాళ్ళు వదిలిపెట్టి భూలోకానికి వచ్చాడు. ఆ వచ్చిన స్థలమే శ్రీశైలం, అక్కడికి వచ్చి పెళ్లి కూడా చేసేసుకున్నాడు. అప్పుడు ఆయనకి పశ్చాత్తాపం కలిగింది. తల్లిదండ్రులకి ఎప్పుడూ అపచారం చేయకూడదు, ఎంత తప్పు చేసినా తల్లిదండ్రులను తిట్టకూడదని శాస్త్రం. నేను క్షణికోద్రేకంలో వాళ్ళని వదిలాను, భూలోకానికి వచ్చాను, వివాహం కూడా చేసుకున్నాను, నా కోసం వాళ్ళు అల్లాడి ఉంటారు కదా, కాబట్టి మాతృ పితృ అపచార దోషం నుంచి బయటపడాలంటే ఏం చెయ్యాలని భావించి కుమారుడు వెంటనే ఇదిగో భూలోకంలోకి ఒక ప్రదేశానికి వచ్చాడు. అదే ఇప్పుడు నేటి సామర్లకోట. అక్కడికి వచ్చి శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. ఆయన పేరు మీదుగా దేవని పిలువబడుతుంది, కుమార ఆరామము. ఆయన కూడా శత్రు భీకరుడు, రాక్షసుల్ని నాశనం చేస్తాడు గనక ఆయన భీమేశ్వరుడే. అందుకని దానికి కూడా చాళుక్య భీమవరం అని పేరుండోయ్. ఇప్పుడు నిజానికి సామర్లకోటను అంటున్నారు కానీ ఒకప్పుడు దాని కూడా భీమవరం అని అనేవారు. కాకపోతే చాళుక్యుల చేత ఆలయం అభివృద్ధి చేయబడింది. ఇప్పుడున్నటువంటి ఆలయం చాళుక్య రాజులు బాగా అభివృద్ధి చేశారు. అందున రాజరాజ నరేంద్రుడి తండ్రి పేరు విమలాదిత్యుడు. ఆ విమలాదిత్యుడి పరిపాలనా కాలంలో అది చాలా అద్భుతంగా అభివృద్ధి చేయబడింది. అందుకని వాళ్ళందరూ కూడా చాళుక్యులు అన్నమాట. తూర్పు చాళుక్యులు, పశ్చిమ చాళుక్యులు అని రెండు రకాలు. అందులో పశ్చిమ చాళుక్యులు, బాదామి చాళుక్యులు అని కూడా అంటారు. అందులో తూర్పు చాళుక్యం వచ్చి ఉందే అదే ఈ రాజరాజ నరేంద్రుడి తండ్రి విమలాదిత్యుడు. ఆ విమలాదిత్యుడి కాలంలో చాలా అద్భుతంగా ప్రాంతమంతా అభివృద్ధి అయింది. శివాలయాలన్నింటినీ బాగా డెవలప్ చేశారు. భీమేశ్వరాలయం కానీ, కుమారారామం కానీ, ఇలా చుట్టుపక్కల శివాలయాలన్నీ, బిక్కవోలు విఘ్నేశ్వరుడు ఆలయం, ఇవన్నీ కూడా బాగా అభివృద్ధి చేశారు వాడు. ఆ కాలంలో ఈ భీమేశ్వరుడి యొక్క ఆలయాన్ని, ఏది ఇందాక చెప్పిన కుమారుడి చేత ప్రతిష్ఠింపబడిన కుమారారామాన్ని చాళుక్య భీమవరము అనేవారన్నమాట. అది అర్ధచంద్రుడికి కట్టుకొయ్యలాంటిదట, అంత గొప్పదనమాట. కుమారుడు దాన్ని ప్రతిష్ఠించి అమృతం తెచ్చాడు స్వర్గం నుంచి, అమృతంతో అభిషేకించాడు. ఆ అమృతం వెళ్ళి పక్కనున్న ఏలెట్లో కలిసిపోయింది, పక్కనున్నటువంటి కాలువలో కలిసింది. అందుకే ఇప్పటికి కూడా ఆ కాలువలో నీళ్లు నెత్తిమీద చల్లుకుంటే అమృతం చల్లుకున్న అనుభూతి కలుగుతుందిట. అద్భుతమైన శివలింగం. ఆ కుమారారామ భీమేశ్వరలింగాన్ని దర్శనం చేసుకున్నవాళ్ళు అమృత స్వరూపులు అవుతారు, అనగా ఏదో ఒకనాటికి పునర్జన్మ లేకుండా అవుతారు. ఇప్పటికీ ప్రస్తుతం సామర్లకోట అని పిలుస్తున్న ఆ దివ్యక్షేత్రాన్ని ఏమని పిలుస్తారు, కుమారారామము, స్కందారామము, ఇవి పురాణ కాలంలో పేర్లు. కుమారారామము లేక స్కందారామము. కుమారుడన్నా ఆయనే, స్కందుడన్నా ఆయనే గనక. చాళుక్యుల కాలంలో చాళుక్య భీమవరం, ప్రస్తుతం ఏమైపోయింది, అది సామర్లకోటగా మిగిలిపోయింది అనమాట. ఇంగ్లీష్ వాడు సామల్ అంటాడు, తెలుగులో సామర్లకోట అంటాం. ఇది ఒక దివ్యక్షేత్రం, పంచారామాల్లో ఒకటి అన్నమాట. మంచి పొడుగ్గా ఉన్న శివలింగం. ఆ శివలింగాన్ని కూడా మన స్వామివారు వేదవ్యాసుల వారు దర్శనం చేసుకున్నారు. ఈ కుమారారామంలో ఒక ప్రత్యేకత ఉన్నది. సోమవారం నాడు రేలు పూలు, రెల్లుగడ్డి అంటారే, ఆ రెల్లుగడ్డి నుంచి పుట్టేటటువంటి పువ్వుల్ని రేల పూలు అంటారు. ఆ పువ్వులతో స్వామివారం నాడు ఆయనకి పూజ చేస్తే తీవ్రమైన క్షయరోగం వంటి రోగాలు తొలగింపబడతాయి. అందుకని రోగాల నుంచి విముక్తి పొందడానికి, ముఖ్యంగా దగ్గులు, క్షయ ఇటువంటి రోగాల నుంచి విముక్తి పొందడానికి సోమవారం నాడు రేలపూలతో అభిషేకం చేస్తారు, పూజిస్తారన్నమాట. సందేహం లేకుండా చాలామంది అలా తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు. పరమేశ్వరుడు అనుగ్రహం ఉంటే ఏదైనా అవుతుంది, అది పురాణములు చెప్పిన మాట. కాబట్టి మీలో ఎవరైనా క్షయరోగంతో బాధపడుతున్నప్పుడు, దగ్గులా తగ్గకుండా కక్కు కక్కు అని దగ్గుకుంటున్నప్పుడు ఏదన్నా ఒక సోమవారం నాడు ఏం చేస్తారు, కుమారారామానికి వెళ్ళండి. అత్యంత ప్రాచీన కాలమైన ఆలయానికి వెళ్ళి శివుడికి సోమవారం నాడు తెల్ల పువ్వులతోటి రేల పూలతో పూజ చేయండి. ఆ పువ్వుల్లో ఒక పువ్వు తీసుకుని కళ్ళకత్తుకొని నందీశ్వరుని మీద పెట్టండి. అక్కడ ఒక 3 రోజులు ఉన్నాక ఆయనకి ఎక్కడ లేని బ్రహ్మానందం కలిగింది. కొంతవరకు కాశీ వియోగ దుఃఖం ఉపశమించింది. ఇక్కడ నుంచి ముందుకెళ్ళాడు. కంచం సర్పపురాభిధానము త్రిలింగక్షోణి వైకుంఠము ముంచన్నారద కుండికా జలముల మోదంబుతో దేహము చించన్ కాశీ వియోగ దుఃఖము మహాక్షేత్రంబు వీక్షించి దర్శించన్ సన్ముని లోచనోత్సవముగా శ్రీభావనారాయణు. అక్కడి నుంచి సర్పపురానికి వెళ్ళాడు. ఇప్పుడు సర్పవరం అంటున్నాం, అప్పట్లో సర్పపురం అనేవారు దాన్ని. ప్రాచీన నామం సర్పపురం, ప్రస్తుతం దాన్ని ఏమంటున్నారు, సర్పవరం. కాకినాడలో కలిసిపోయిందండి సర్పవరం జంక్షను, సర్పవరం ఇవన్నీ కూడా అంతే. ఒకప్పుడు అంటే అవి ఊరికి దూరంగా ఉండి పల్లెటూళ్ళలో ఉండేవి. ఒకప్పుడు కాకినాడ ఏమిటి, మా చిన్నప్పుడు కాకినాడ ఆశ్చర్యంగా ఉండేది. మా అన్నయ్య గారి కాలంలో కాకినాడకి చెప్పేకర్లా. ఇప్పుడు అసలు పూర్తిగా ఏది కాకినాడో ఏది సావర్లు కూడా ఇట్లా అన్నీ కలిసిపోతున్నాయి, మహానగరాల్లో తయారైపోయాయి. ఈ సర్పపురంలో భావనారాయణుడు అనే పేరుతోటి విష్ణు ఉన్నాడు. నారదుడు అక్కడికి వచ్చి రాగానే ఆయన భావనలో నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు కనుక భావనారాయణుడు అంటారు. అందుకే ఇప్పటికి కూడా అక్కడ నారద కుండిక అని ఉన్నది. ఇప్పుడు ప్రస్తుతం దాన్ని పూర్తి చేశారో ఉంచారో నేను ఈ వైద్యం చూడలేదు అనుకోండి, నేను చిన్నప్పుడే చూశాను తప్ప. పురాణాల్లో మాత్రం అక్కడ నారదకుండం ఉన్నట్టుగా చెప్పారు. ఆ నారదకుండంలో ఎప్పుడు జలాన్ని ఉంచేవారు. నారదకుండంలో వేదవ్యాసుడు ఆనందంతో స్నానం చేశాడు. దానివల్ల ఏమైపోయింది, కాశీ వియోగ దుఃఖం అది చూచి స్నానం చేయడంతో ఎగిరిపోయింది. అద్భుతమైన దివ్యానందం కలిగింది. నాయన మీలో ఎవరైనా కాకినాడ వెళ్ళిన వాళ్ళు, సర్పవరం చూసిన వాళ్ళు ఉన్నారు ఈ మధ్యకాలంలో, భావనారాయణ స్వామి వాళ్ళ దగ్గర ఆ కుండ ఉందమ్మా, ఇంకాను నారదకుండం కనపట్టలేదా, లేకపోతే దాన్ని ఏర్పాటు చేయించండి అక్కడేదో రకంగాను. ఇందులో చెప్పారు ఆ నారదకొండ స్నానంతో ఆయనకి వియోగం దుఃఖం తొలగింది, కాశీ వియోగ దుఃఖం తొలగిందని. భావనారాయణుడిని కళ్ళారా చూశాడు. ఈ స్వామివారు ఎక్కడో పాతాళంలో నుంచి పైదాకా కనపడతాట. అడుగున పాతాళంలో ఒక మూర్తి ఉంటుంది, అది పాతాళ భావనారాయణుడు పైన ఉంటుంది. ఇంతకీ చిత్రడు తెలుసా, నారదుడికి కనిపించిన ఈ భావనారాయణుడే పాతాళ లోకంలో 4 చేతులు ధరించి బలిచక్రవర్తిని రక్షిస్తూ ఉంటాడు. బలిచక్రవర్తి గుమ్మం దగ్గర కాపలా ఉంటాడు పాతాళంలో. అక్కడే అట్టడుగునుందిట ఏది, ఈ భావనారాయణాలయంలో నుంచి కిందకి వెళ్ళిపోగలిగితే ఎవడైనా సరిగ్గా బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళిపోతాడు. అక్కడ పాతాళంలో ఉంటాడు, ఇక్కడ పైన కనబడతాడు. కానీ భూమిని చీల్చుకుని పాతాళానికి వెళ్ళే శక్తి ఎవడికి పడితే వాడికి ఉండదు. అక్కడ అడుగున 4 చేతులు ధరించి బలిచక్రవర్తిని నిరంతరం కాపాడుతూ ఉంటాడు. ఆ క్షేత్రానికి ఒక విశిష్టత ఉంది, ఏకాదశి నాడు కానీ, అందులో ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి నాడు. మార్గశీర్ష మాసంలో వైకుంఠ ఏకాదశి వస్తుంది కదా, ముక్కోటి ఏకాదశి. ఈ ఏకాదశి నాడు ధనుర్మాసంలో అదృష్ట జాతకుడు అక్కడికి వెళ్ళి ఆ ఎదురుగుండా ఉన్న స్వామికి నమస్కారం చేసుకుని, స్వామి అడుగున పాతాళ లోకంలో ఉన్న నీ రూపం చూపించు అంటే చూపిస్తాడు. కొద్దిమంది చూసిన పుణ్యాత్ములు కూడా ఉన్నారు. ఆ విషయంలో మా నాన్నగారు అదృష్టవంతులు ఒకసారి చెప్పారు, ఆయన ఆయనకి ఎలా కనపడ్డాడు స్వామి అని. ఆయన దివ్యానుగ్రహం వల్ల ఆ రోజుల్లో ఆ ప్రాంతం ఎలా ఉండేదట, ఏ ఇంట్లో చూసినా సుదర్శన శంఖ చక్ర చిహ్నాలు ఉండేవన్నమాట. సుదర్శన చక్రము శంఖము ఈ చిహ్నాలు ఆ ఇంట్లో కనపడేవి. ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఆ రోజుల్లో ఊర్ధ్వపుండ్రాలు ధరించేవారు, అందరూ వైష్ణవోత్తములే ఆ రోజుల్లో. ఆ రోజుల్లో భాగవత కథా శ్రవణమే చేసేవారు.
అందువల్ల భావనారాయణుడు చుట్టుపక్కల ప్రాంతం అంతా హరి యొక్క చందన వాసనలతో నిండిపోతూ ఉంటుందట. శ్రీమన్నారాయణుడికి చందనం అంటే బాగా ఇష్టం. నల్లని శరీరం మీద చందనం పూసుకుంటాడు. అందుకే చందన చేర్చేత నేల కళేబరుడు. ఆ చందనపు వాసన ఊళ్ళో అందరూ పీల్చేవారట రాత్రిపూట. అనగా రాత్రి అక్కడ విష్ణువు అదృశ్య రూపంలో తిరిగాడని అర్థం అన్నమాట. ఇది ఒక అద్భుతమైన పద్యం. ఆనాటి సర్పవరం ఎలా ఉందో చెప్పాను పద్యం. శ్రీ సుదర్శన శంఖ చిహ్నాంకితముగాక ఎప్పుడు మిన్నకయున్న ఇల్లు లేదు, బహుళోర్ధపుండ్ర సంపద లేక వృతయైన పాలరేఖలతోటి ప్రజయులేదు, వైష్ణవోత్తమ భాగవత సాత్వికుల గోష్ఠి వెలియైన వాటికా వేది లేదు, నళినేక్షణుడు భావనారాయణ స్వామి తప్పిల్చి పరదైవతంబులేదు, పరమ గేర్వాణ యాగ వైభవము నెలవు నిఖిల కళ్యాణ గుణకేళి నిలయమనగా దివ్యములు 108 తిరుపతులకు పరమపదమైన శ్రీ సర్పపురమునందు. ఆ ప్రాంతంలో ఏ ఇంట్లో చూసినా శంఖం చక్రం భుజాల మీద వేసుకునేవారు, అంటే శంఖ చక్రాంకితులైన వాళ్ళు ఉండేవారు. ఏ ఇంట చూచినా శ్రీమన్నారాయణుడి విగ్రహాలు ఉండేవి. ఎవరు చూచినా ఊర్ధ్వపుండాలు ధరించేవారు. ఎక్కడ చూసినా భాగవత గోష్ఠి ఉండేది. మీలో ఎవరైనా 108 తిరుపతులు చూసిన వాళ్ళు ఉన్నారా? 108 తిరుపతులు చూసిన పుణ్యాత్ములుంటే ఒకసారి చేస్తండి. మొత్తం తిరుపతులు 108 ఉన్నాయనే విషయం వైష్ణవులకి బాగా తెలుస్తుంది. ఈ 108 తిరుపతులు చూడాలి ఒకే ఏడాదిలో అనుకున్న వాడికి అంత తేలిక కాదు. ఎన్నో పరీక్షలు ఉంటాయి, డబ్బులున్నా కూడా అవ్వదు, అవునా? కానీ సర్పవరంలో భావనారాయణ స్వామి వారిని ఏదైనా ఒక ఏకాదశి నాడు కానీ ద్వాదశి నాడు కానీ దర్శనం చేసుకుంటే 108 తిరుపతులు చూసిన పుణ్యం పొందుతారు. అంచేది అందరం ఏం చేద్దాం, జెండా పైకి ఎప్పుడైతే ఒక బస్సు చేసుకుని వెళ్ళిపోదాం. ఓ ఏకాదశి ద్వాదశి తిథుల్లో భావనారాయణ స్వామి వారిని చూసేసామంటే 108 తిరుపతులు ఒకేసారి చూసిన పుణ్యం పొందారు. ఒకేసారి పైగా ఒకేసారి చూడాలంటే అది ఎవరి వల్ల అవుతుంది? కేవలం నారదుడి వల్లే అవుతుంది. మీ వల్ల నా వల్ల ఎక్కడవుతుంది? నారదుడు అంటే ఏకకాలంలో ఎక్కడైనా ఈ క్షణంలో ఎక్కడ ఆ క్షణంలో ఇంకో చోట ఉండగలడు గనక. కానీ సర్పవర భావనారాయణ స్వామి వారిని ఏకాదశి ద్వాదశి తిథులలో చూడగలిగితే ఎటువంటి మహాపుణ్యం పొందుతాం? ఈ భావనారాయణ స్వామి వారికి శనివారోత్సవం చేస్తారు. ఏమేమి చేస్తారు శనివారోత్సవం అంటే, రకరకాల పిండి వంటలన్నీ అక్కడ పెట్టి వాటి నివేదన చేసి అన్నిటినీ కొంచెం కొంచెం ప్రసాదంగా పెడతారు. అప్పుడు ఎంత బాగుంటుందో అండి ఆ పిండి వంటల ఉత్సవం అన్నమాట. శనివారోత్సవమాచరించే ముని శిష్యవ్రాతములతాను కమ్మని పణ్యారముతోడ బూరెగమితో మండెంగ తండెంబుతో అనుగుంబాశముతోడ పాండుకలమాహారంబుతో నేతితో ఘనరంభాపల ఖండ శర్కరలతో కారుణ్య పాథోధికి. బూరెలు గంపల్లో పోసిపెట్టారట ఒక శనివారం నాడు. ఆ తర్వాత మంచి పాయసం, మళ్ళీ మామూలు పాయసం కాదు, అనుగుంబాసము అన్నాడు అంటే కమ్మని పాయసం, నెయ్యి జీడిపప్పులు ఖండ శర్కర ఇవన్నీ వేసి తయారు చేసిన పాయసం, తెల్లని అన్నం, పట్టిక బెల్లం, గారెలు, రంభాఫలాలు అంటే అరటిపళ్ళు ఇవన్నీ అక్కడ ఎదురుగుండా పెడతారు స్వామివారికి. పెట్టి నైవేద్యం పెట్టి నైవేద్యం అయిన తర్వాత వాటి మీద కొంచెం ఒక తులసీదళం ఉంచి దాన్ని పూర్వకాలంలో వచ్చిన వాళ్ళకి ప్రసాదంగా పెట్టేవారు. ఆ ప్రసాదం తినటువంటి వాడు నరకానికి పోవడానికి శాస్త్రం. అటువంటిది శనివారం నాడు చేసేవారు. అటువంటి శనివారోత్సవం స్వయంగా వేదవ్యాసుల వారు దగ్గర నుండి జరిపించాడు. అందుకని శిష్యులతో కలిపి శనివారోత్సవం చేసి బ్రహ్మానందం పొందాడు. ఆ ప్రసాదం తినడంతో ఆయనలో ఉన్నటువంటి అంతో ఎంతో ఉన్న దుఃఖఛాయలు తొలగాయి. ద్వాదశాక్షరి మంత్రంతో ఆయన ఎర్ర కలువ పువ్వులతో విష్ణువుకి పూజ చేశాడు. శ్రీమన్నారాయణునికి ఎర్ర కలువలు చాలా ఇష్టం. కలువల్లో కూడా తెల్ల కలువ, ఎర్ర కలువ, నల్ల కలువ అని ఉంటాయి. అందులో ఎర్ర కలువని
తెలుగులో చెంగల్వ అంటాం, సంస్కృతంలో కోకనదము అంటారు. రక్తోత్పలమన్న కోకనదమన్న ఎర్ర కలువ. రక్తోత్పలం బిభ్రతి అని చదట్ల మీరు, అంటే ఎర్ర కలువ పువ్వు ధరించింది ఆవిడ, దానితో ప్రకాశిస్తున్నది. అవి ఎన్ని తెచ్చాడు? 108 తీసుకొచ్చాడు. 108 ఎర్ర కలువ పువ్వులు శిష్యులు తీసుకురాగానే ఆయన ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రజపం చేస్తూ ఆ మంత్రజపపూర్వకంగా స్వామివారిని అర్చించాడు. అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరాడు. తుల్యభాగ నదీ తీరానికి వెళ్ళాడు. ఇదిగో ఆ తుల్యభాగ తీరాల్లో ఇప్పుడున్నటువంటి ఊరిని సంపర అంటారు. అప్పట్లో సాంపరాయణ గ్రామము అనేవారు. తుల్యభాగ తీరంలో ఉన్న సాంపరాయణ గ్రామం దగ్గర అంతా బిల్వాటవి, అంతా మారేడు తోటే. ఒకప్పుడు అదంతా మంచి అడవిలో ఉండేది. ఆ అడవి మధ్యలో ఈ తుల్యభాగ తీరంలో ఈక్షణ ముక్తేశ్వరాలయం ఉండేది. దాని మీద ఒక ప్రత్యేకమైన కార్యక్రమం కూడా చేసాం యూట్యూబ్లో. ఈక్షణ ముక్తేశ్వరాలయ మహిమ చెప్పినటువంటి ఘట్టం ఉంటుంది చూడండి. ముక్తి ఇచ్చే ఈశ్వరుడు ముక్తీశ్వరుడు, భవబంధాల నుంచి ముక్తం కలిగిస్తాడు కనుక ముక్తేశ్వరుడు అని కూడా పిలుస్తారు. ఈక్షణం అంటే చూపు, కేవలం చూపులతోటే ముక్తిని ప్రసాదించే స్వామి గనక ఈక్షణ ముక్తీశ్వరుడు అంటారు. ఎక్కువగా అగస్త్య మహర్షి అక్కడ ఉండేవాడు ఉండయి. అగస్త్యుడు కాశీ విడిచిపెట్టి వచ్చిన తర్వాత దక్షారామ భీమేశ్వరుడి సన్నిధానంలోనూ ఇదిగో ఈ సంపర దగ్గర ఉండేవారు. ఈ కాకినాడ దగ్గర పెద్దాడ, చిన్నాడ, పుట్టకుంట, సంపర అని నలుగుళ్ళు ఉన్నాయి. అందుకని సరదాగా మా చిన్నప్పుడు ఏమనేవారు అనమాట, పెద్దాడ, చిన్నాడ, పుట్టకుండ, సంపర అనేవారు. మళ్ళీ తమాషా, పెద్దాడ, చిన్నాడ, పుట్టకుండ, సంపర. సంపర అనేది సంపర అవుతుంది కనుక సరదాగా. ఈ సంపర గ్రామానికి చాలా ప్రత్యేకత ఉన్నది. ఇది భూలోకంలో కేవలం అక్కడ శివుడి ముఖం మనం చూసినా, శివుడు మనల్ని చూసినా ముక్తినిచ్చేటటువంటి క్షేత్రం. అక్కడ పూర్వం అంతా కూడా ఓ పెద్ద మారేడు తోట ఉండేది. సరిగ్గా పశ్చిమ భాగంలో ఓ చెరువు ఉంటుంది, అందులో కలువ పువ్వులు, తామర పువ్వులు ఉంటాయి. ఆ పువ్వులతో అగస్త్య మహర్షి శివుణ్ణి పూజించేవాడు. నా అదృష్టం అక్కడున్న గ్రామంలో ఉన్నటువంటి కమిటీ వాళ్ళు కానీ అర్చకులు కానీ చాలా ప్రేమతో 2 రోజులు అక్కడ పురాణం ఏర్పాటు చేసి ఎన్నో రకాలుగా అర్చన చేసుకునే భాగ్యం ఇచ్చారు. అక్కడ కుమారస్వామిని, కాలభైరవుణ్ణి, లోపల ఉన్న విఘ్నేశ్వరుణ్ణి, ఆ ముక్తేశ్వరుణ్ణి అందరినీ చూడగలిగామన్నమాట. అగస్త్య మహర్షికి నిలయమైన స్థానం అది. అక్కడ ఈయన చేరాడు. వేద విభాగము పరిఢవిల్ చిన్న పుణ్యుడు వేడకబూంచె బిల్వీదళ పూజనంబు కడు లెస్సగా కూరిమి శిష్య పంక్తితో ఆదిమ భిల్లు నిత్య కరుణామృతపూరము జల్లు పుండరీకోదర భల్లు క్రొత్త కరియోధపు మల్లు నీ కొండ అల్లు నిల్. పూర్వం అనంతములైన వేదములను ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అనే పేరుతో 4గా విభజించిన పుణ్యాత్ముడు, వేదములు విభజించి వేదవ్యాసుడని పేరు తెచ్చుకున్న విష్ణుస్వరూపుడైన వేదవ్యాసుడు కొండ అల్లుణ్ణి పూజించడానికి వచ్చాడు. కొండల్లుడంటే హిమాలయ పర్వతం యొక్క అల్లుడు అనగా శివుడు. ఈ అల్లుడు ఎటువంటి వాడు? ఆదిమ భిల్లుడు, మొట్టమొదటి భిల్లుడు ఆయనే. బోయవాడి వేషం వేసుకుని కిరాతక రూపంతో అర్జునుడికి పాశుపతం ఇచ్చాడు ఆయన. ఆయనకి సరదా అప్పుడప్పుడు కిరాతక వేషంలో తిరుగుతూ ఉంటాడు, కోయవాడి వేషంలో. అందుకని ఆదిమ భిల్లుడు అన్నారు. నిత్య కరుణామృత పూరము జల్లు, అక్కడ భిల్లుడు, ఇక్కడ జల్లుడు. ఏం జల్లుతాడు? కరుణారసాన్ని మనమే జల్లుతాడు. ఆయన ఎదురుగుండా నిలబడ్డామా, ఒక్క నమస్కారం చేశామా, ఆనందపడిపోయి తన కరుణ అనే అమృత రసాన్ని జల్లుతాడనమాట. అంతలా కరుణిస్తాడు. పుండరీకోదర భల్లుట్ట ఆయన. పుండరీకం అంటే తెల్లతామర. తెల్లతామర పువ్వు ఎలా ఉంటుందో కళ్ళు ఎలా ఉంటాయి కనుక విష్ణువుని ఏమంటారు? పుండరీకాక్షుడు. ఆయన కడుపులో ఏముంటుంది అదేంటో, విష్ణువుకి తెల్లతామర అంటే బాగా ఇష్టం. ఆయన బొడ్డులో నుంచో తామర పువ్వు బయటకు వస్తుంది, దాన్ని కూడా ఏమంటారు? పుండరీకం అంటారు. పుండరీకమును పొట్టయందు పెట్టుకున్నటువంటి వాడు, అందుకని పుండరీక ఉదరుడు, పుండరీక నాభి అని పిలుస్తారు. మీరు ఎప్పుడైనా శ్రీమన్నారాయణుడు చూశారు కదా విగ్రహ రూపంలో, ఆయన బొడ్డులోంచి ఏమొస్తుంది? తెల్ల తామర పువ్వు. కాబట్టి పద్మోదరుడన్నా పుండరీకోదరుడన్నా విష్ణువు. ఆయనకు ఒక బల్లం ఉంది చేతిలో, బాణం.
ఆయన్ని బాణంగా ధరించినోడు ఎవరో చెప్పగలరుగా? పుండరీకోదరవల్లుడు అంటే విష్ణుమూర్తిని అస్త్రముగా మార్చుకున్నవాడు శివుడు అని అర్థం. వాడు శివుడు ఒకప్పుడు ఏం చేశాడంటే త్రిపురాసురుని చంపాలనుకున్నాడు. త్రిపురాసురుని చంపడం కోసం ఏం చేశాడు? బ్రహ్మగారిని సారథిని చేసుకున్నాడు. మేరుపర్వతాన్నేమో విల్లుగా చేసుకున్నాడు. భూమిని రథంగా చేసుకున్నాడు. సూర్యచంద్రుల్ని రథచక్రాలు చేసుకున్నాడు. నాలుగు వేదాలు గుర్రాలుగా చేసుకున్నాడు. ఇప్పుడు దానికి బాణం కావాలి. ఎందుకని విష్ణువుని పిలిచి, విష్ణుదేవా నువ్వు అస్త్రం అయిపోమనగానే నారాయణాస్త్రం అయ్యాడు. ఈ విధంగా ఈ మేరుపర్వతాన్ని చాపంగా చేసుకుని, విష్ణువుని బాణంగా చేసుకుని, బ్రహ్మని సారథిని చేసుకుని వెళ్ళి త్రిపురాసుల మీద బాణం వేశాడు. అప్పటి నుంచి విష్ణువుని ఏమంటారన్నమాట? శివ భల్లము అంటారు. శివుడి చేతిలో భల్లంగా మారాడు గనక. పుండరీకోదరుడు అనగా విష్ణువు, విష్ణువుని భల్లముగా బాణముగా చేసుకున్నవాడు. అందుకని పుండరీకోదర బలుడు. ఎంత చమత్కారం చేశాడు చూడండి. ఆదిమ భిల్లుట్ట, కరుణారసాన్ని జల్లువట్ట, విష్ణువుని భల్లంగా చేసుకున్నవాడు. తర్వాత కృత్త కరియోధపు మల్లుడు అనగా చీల్చబడిన కరియోధపు మల్లం కలిగిన శక్తి కలిగినటువంటి వాడు. ఏనుగులు గుంపుని వేటాడిన వాడు ఆయన. పూర్వం ఏనుగులని వేటాడి కిరాతక రూపంలో ఆ చర్మాన్ని కట్టుకున్నాడు. గజాసురుణ్ణి చంపేం చేశాడు, ఆయన చర్మాన్ని ధరించాడు. అంటే ఒక ముక్కలో చెప్పాలంటే ఏనుగు చర్మమును ధరించాడు అనడానికి ఇన్ని చమత్కారాలు చేశారు. అటువంటి మహానుభావుణ్ణి దర్శనం చేసుకున్నాడు. అక్కడ ఇందాక చెప్పాక మీకు రేల పుష్పాలు ఉంటాయని, రేల పువ్వులు అప్పట్లో బాగా ఎక్కువగా ఉండేవి, వాటితో పూజించాడు. పంచబ్రహ్మాలతో పంచాక్షరీ మంత్రంతో, పంచాక్షరీ మంత్రానికి మళ్ళీ పంచ బ్రహ్మ మంత్రాలని కలిపాడు. ఏమిటి పంచబ్రహ్మ మంత్రాలు? పంచాక్షరి అంటే పంచబ్రహ్మ మంత్రాలు అంటే వరుసగా ఓం సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః, భవే భవే నాతి భవే భవస్వమాం భవోద్భవాయ నమః, వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాళాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమథనాయ నమః సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః, అఘోరేభ్యో థఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తేస్తు రుద్రరూపేభ్యః తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రప్రచోదయాత్. ఈశానస్సర్వ విద్యానాం ఈశ్వరస్సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం. ఈ ఐదింటిని ఐదు బ్రహ్మ మంత్రాలు అంటారు, అందుకని పంచబ్రహ్మ మంత్రములు అంటారు. ఈ పంచబ్రహ్మ మంత్రాలు చదువుతూ పంచాక్షరీ మంత్రాన్ని జపం చేశాడు ఆయన. ఈ ఐదు మంత్రాలకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే వీటి నుంచే పంచ అక్షరీ మంత్రం పుట్టింది. అందులో శివుడి యొక్క ఐదు ముఖాలని చెప్పారు. ఇప్పుడు ఇందాక నేను చదివిన ఐదు మంత్రాల్లో శివుడి యొక్క ఐదు ముఖాలు ఉన్నాయి. అందులో సద్యోజాతం ఒక ముఖం. సద్యోజాతము అంటే శివుడి పడమర వేపున్న ముఖం. శివుడికి ఐదు ముఖాలు ఉంటాయి కదా, ఒక ముఖం తూర్పు చూస్తుంది, ఒకటి పడమర, ఒకటి దక్షిణం, మరొకటి ఉత్తరం, ఒకటి ఆకాశాన్ని చూస్తుంది పైకి. అందులో పడమర వేపున్న ముఖాన్ని సద్యోజాతము అంటారు, ఉత్తరం వేపున్న ముఖాన్ని వామదేవము అంటారు, దక్షిణం వేపున్న ముఖాన్ని అఘోరము అంటారు, తూర్పు వేపున్న ముఖాన్ని తత్పురుషము అంటారు, ఆకాశం కేసి చూస్తున్నటువంటి ముఖాన్ని ఈశానము అంటారు. ఈ ఐదు మంత్రాలు ఈ ఐదు ముఖాల్ని వర్ణించాయి, వాటిని పూజించాయి. ఈ ఐదు ముఖాల్లో నుంచి ఐదు భూతములు పుట్టాయి. నభము అంటే ఆకాశం, మరుత్తు అంటే గాలి, శిఖి అంటే అగ్ని, వారి అంటే జలము, జ్యా అంటే భూమి. ఐదు ముఖములను సృష్టించుకున్న ఆయన ఈ ఐదు ముఖాల నుంచి పంచభూతాలు సృష్టించాడనమాట. ఈ పంచముఖాల్లో నభము అంటే ఏమిటన్నాను? ఆకాశం. అందులో ఉన్న మొదటి అక్షరం నా ఓ పక్కన పెట్టారు. మరుత్ అంటే వాయువు. ఈ వాయువులో ఉన్న మొదటి అక్షరం నా పక్కన మా చేర్చారు, అక్కడికి నమః అయ్యింది. శిఖి అంటే అగ్ని, దీన్ని నమః పక్కన చేర్చారు మొదటి అక్షరం సి. వారి అంటే నీరు, అందులో ఉన్న మొదటి అక్షరం వాని పక్కన చేర్చారు. జ్యాలో ఉన్న యా అనేది పక్కన చేర్చారు, అప్పుడు నమశివాయ అయింది. ఈ విధంగా ఐదు భూతాలు సృష్టించి ఐదు ముఖములు ఏర్పాటు చేసుకుని వాటిలో ఉన్న మొదటి అక్షములను కలిపి ఒక మహామంత్రంగా లోకానికి అందించి ఈ పాంచభౌతిక శరీరము నుంచి విముక్తి పొందాలంటే ఈ పంచాక్షరీ మంత్ర జపం చెయ్యండి అని చెప్పిన ఈశ్వరుణ్ణి ఆయన ఏం చేశాడనమాట? పంచబ్రహ్మ మంత్రాలతో పూజించాడు. షడంగ మంత్రాలంటే ఏంటి?
ఓం హ్రాం హృదయాయ నమః, ఓం హ్రీం శిరసే స్వాహ, ఓం హ్రూం శిఖాయై వషట్, ఓం హ్రైం కవచాయ హుం, ఓం హ్రౌం నేత్రత్రయాయ ఓషట్, ఓం హ్రహ హస్త్రాయ ఫట్. ఈ మంత్రమును షడంగ మంత్రాలు అంటారు. ఈ మంత్రములను అక్కడ ఉచ్చరించాడు ఆయన. అందుకే షడంగ బీజములతో పాటు అన్నాడు ఆయన. పంచబ్రహ్మ షడంగ బీజ సహిత ప్రాసాద పంచాక్షరీ చెంచన్మంత్ర పరంపర పరమనిష్టా తత్పరత్వంబుతో అర్జునుడు పూజించాడు అని ఈయనే హరవిలాసంలో రాశాడే ఇవన్నమాట. ఇందాక చెప్పిన పంచబ్రహ్మాలు, ఇందాక చెప్పిన ఐదు మంత్రాలు, షడంగ మంత్రాలు అంటే ఇప్పుడు ఈ ఓం హ్రాం హృదయాయ నమః ఇవి. వీటితో కూడిన ప్రసాద పంచాక్షరి అంటే ఓం నమశివాయ, ఓం నమశివాయ ఆరు అక్షరాలు. ఇది ఇందులో లోతు. వీటితో వేదవ్యాసుల వారు సంపర గ్రామంలో ఉన్న యక్షణముక్తేశ్వరుని పూజించాడు. యక్షణముక్తేశ్వరాలయం చాలా గొప్పదని చెప్పాను కదా, దాని గురించి, అక్కడున్న చుట్టుపక్కల ప్రాంతాల గురించి, మిగతా విశేషాలు రేపటి రోజు మళ్ళీ యథాప్రకారంగా ఉదయం పూట చెప్పుకుందాం. చాలా గొప్పది. చిన్నదైన భీమేశ్వర పురాణంలో శివుడికి సంబంధించిన కొన్ని విశేషాలు వస్తాయి, ఆ చుట్టుపక్కల ఉన్న కొన్ని గ్రామాలు, ఆ గ్రామాల్లో ఉన్న దేవతల విశేషాలు వస్తాయి. వాటిని ఎంత అందులో ఉంటే అంతా మీరు తెలుసుకుని సంతోషితుడుగా ఉండండి. నమః పార్వతీపతే హర హర మహాదేవ.